యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు చూసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు. నేను ఎప్పుడు తీసుకుంటున్నా కంటిన్యూస్ గా తీసుకుంటున్నాను కాబట్టి ఒకటే ఆ పుస్తకాన్ని దయచేసి మనం అలాగా ధ్యానిద్దాం. దేవుని వాక్య సత్యాలు ఏంటివి, దేవుడు ఏం చెప్తున్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదధినమందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ సత్యవాక్యం. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మీరే మాకు సహాయం చేయండి. మాకు సహాయం చేసే దేవుడు నువ్వు మాట్లాడితే తప్ప మాకు దిక్కు లేదు. కాబట్టి ప్రభా మీరే మాట్లాడండి అయ్యా. మా ఆత్మకు ఆహారం నీ వాక్యమే. ప్రతిదినం నూతన పరచండి మమ్మల్ని నీ వాక్యం చేత. మేము ఏదో ఆచారపూర్వకంగా రొటీన్ గా కాకుండా దయచేసి మా హృదయాన్ని ప్రతిదినము స్థిరమైన మనస్సుని నూతనంగా మా హృదయంలో పుట్టించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నా మా తండ్రి, ఆమేన్ ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకున్నాం. నేను ఈ పత్రిక చాలా వచ్చినప్పుడల్లా లైన్ గా తీసుకుంటున్నాను, మీరు గమనించాలని కోరుతున్నాను. ఈ పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడు అనే విషయాలు రిపీటెడ్ గా చెప్తూ వచ్చాను. మరలా ఒకసారి మనం చూద్దాము, ఎందుకనంటే వాక్యానికి ముందు దాని యొక్క నేపథ్యం చూస్తే చాలా మంచిది. మొదట యెరూషలేములో సువార్త ప్రకటించబడినప్పుడు ఆది సంఘం ఆరంభించబడ్డది పెంతికోస్తు దినం నుంచి. అయితే అప్పుడు హింస ఎక్కువైపోయింది, స్టీఫెన్ను చంపేశారు. కాబట్టి ఆ టైంలో కొంతమంది పక్క రాష్ట్రాలకు చెదిరిపోయారు, ఇంకా హింస ఎక్కువైపోయింది కాబట్టి పక్క దేశాలకు కూడా చెదిరిపోయారు. అయితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మారుమనసు పొందిన యూదులు. ఈ యూదులు వేరే చోటికి చెదిరిపోయిన వాళ్ళు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు సంఘంలా కూడుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు శ్రమలు వచ్చాయి, హింసలు ఉన్నాయి. వాళ్ళు వేరే చోటికి చెదిరిపోయినప్పుడు కూడా అక్కడ కూడా హింసలు శ్రమలు వచ్చాయి. అయితే వాటిని బట్టి ఆయన ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తూ రాస్తున్నారు. ఏమంటున్నారంటే, అవి మంచివే, మనకు మంచివే, శ్రమలు మనకు మంచివే, అవి ఆయన మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తాయి, దేవుని పోలికలోకి మనల్ని మారుస్తాయి, మనలో ఓర్పు సహనం ఎక్కువ అవుతుంది, అది మంచిది. జ్ఞానం అడగాలి దేవుణ్ణి ప్రార్థనలో, అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని ఎంకరేజ్ చేస్తాడు. దాని తర్వాత మిగతా 2వ అధ్యాయం నుంచి అంతా చూస్తే చాలా హెచ్చరికలుగా ఉంటాయి. అన్ని హెచ్చరికలు ఆజ్ఞలు కనిపిస్తాయి. చాలా కఠినంగా కూడా మాట్లాడతారు యాకోబు ఈ విశ్వాసులతో, చెదిరిపోయిన ఈ విశ్వాసులతో. మొట్టమొదట ఆదరించిన తర్వాత హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మీకు మీరు ఎక్కువ వినేవాళ్ళుగా ఉండాలి, మాట్లాడేవాళ్ళుగా ప్రసంగం చేసేవాళ్ళుగా ఉండకూడదు, ఎక్కువగా వినాలి దేవుని వాక్యాన్ని, దాని ప్రకారంగా జీవించాలి. అయితే పక్షపాతం చూపించకూడదు. ధనవంతులు పేదవాళ్ళని పేదవాళ్ళ పట్ల పక్షపాతాన్ని చూపించకూడదు. పక్షపాతం అనంటే సంఘంలో కొంత ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ధనవంతులు, కొంచెం హై హోదాలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రాగానే వీళ్ళకు మంచి సీట్లు ఇవ్వటం, మంచి చోట్ల కూర్చోబెట్టడం, పేదవాళ్ళని కింద కూర్చో, దూరంగా ఉండు అని మంచి స్థానాలు ఇవ్వకుండా వాళ్ళని అక్కడ పెట్టడం, తర్వాత రకరకాలుగా మీరు అలా చేస్తున్నారు, అది మంచిది కాదు అని ఆయన చాలా కఠినంగా కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే యాకోబు ఇంకా కొంత గట్టిగా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మనకు అసలు బోధకులమైన మనం ఇంకా డబుల్ పనిష్మెంట్ ఉంటుంది ఇంకా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ మీలో గొడవలు ఉన్నాయి, మీరు కొంతమందికి చలి పెడుతుందా, దుప్పటి కప్పుకో, చాలా మంటేసుకో, బాగుంటుంది, చాలా చక్కగా ఉండని చెప్తాం, కానీ విశ్వాసానికి తగ్గట్టుగా జీవించాలి కదా. నిజంగా మనం మారు మనసు పొందితే మారు మనసు తగినట్టు క్రియలు ఏవి, అలాంటి క్రియలు మనకు ఉండాలి. అలాంటి క్రియలు లేనప్పుడు నిజంగా మారు మనసు పొందేవని ఎలా తెలుస్తుంది అని ఆయన హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తూ 5వ అధ్యాయంలోకి ప్రవేశించాడు. మీ మధ్యలో గొడవలు ఉన్నాయి, మీరు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, తీర్పు తీసుకుంటున్నారు, అది మీరు దేవునికి విరోధంగా చేస్తున్నారు, ధర్మశాస్త్రానికి విరోధంగా చేస్తున్నారు అని చెప్పిన తర్వాత, స్పెషల్గా 5వ అధ్యాయం మొదటి నుంచి 6వ వచనాలు మనం కనుక చూస్తే, కేవలం ఒక్కల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ టైటిల్ మెన్షన్ చేశాడు. ఏమనంటే, ఇదిగో ధనవంతులారా అంటే ధనవంతులకు చెప్తున్నాడు. అంటే ఆ సంఘంలో కొంత ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, అంటే మంచి హోదాలో ఉండి బాగా సంపాదించిన వాళ్ళు, చాలా చక్కటి అధికారంలో ఉన్నవాళ్ళు, పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళను అడ్రస్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడుడి. ఇది అన్యుల గురించి మాట్లాడలేదు ఆయన, సంఘంలో ఉన్న ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘంలో ధనవంతులు కూడా ఉంటారా అని అంటే ఉంటారు. మంచి పొజిషన్లో ఉండి, మంచి అధికారంలో ఉండి, మంచి జాబ్ ఉండి, లేకపోతే మంచి ధనాన్ని సంపాదిస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు. అన్ని సంఘాల్లో ఉండకపోయినా ప్రతి సంఘాల్లో కూడా కొంత బీదలు, కొంతమంది ధనికులు, కొంత మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కనిపిస్తారు. అయితే వాళ్ళని అడ్రస్ చేస్తూ ఆయన ఏమంటున్నారంటే, మీరు మీ మీదికి ఒక ఉపద్రవం వస్తుంది, దాని గురించి ఇప్పుడే ఏడవండి మీరు అని అంటాడు. అంటే వాళ్ళకి ఆ ఉపద్రవం రాకముందే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంటే భవిష్యత్తులో మీ మీదికి దేవుడు ఎలాంటి విషయాలు తీసుకురావాలనుకుంటున్నాడో, లేకపోతే ఎలాంటి మీకు ఉపద్రవాలు వస్తాయో అని ముందుగానే ధనవంతుల్ని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఎందుకనంటే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి, ఏడవండి, కేకలేసి గట్టి గట్టిగా ఏడవసేసేయండి మీరు అని అంటున్నాడు. ఏంటిది, పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడా? పశ్చాత్తాపపడండి అని చెప్తున్నారా? కాదు, అంటే వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడండి అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నాడు. మీరేం చేస్తున్నారో మీకు తెలుసా అని అన్నట్టుగా. అయితే అంటే ధనవంతులు ప్రవర్తించిన ఆ సంఘంలో ధనవంతులు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి ఆయన చాలా సీరియస్ అవుతూ ఈ మాట అన్నాడు. అసలు మీరు ఏడవాలి, మీ మీదికి ఎట్లాంటి పనిష్మెంట్ వస్తుందో, మీరు మీ మీదికి ఎట్లాంటి ఉపద్రవం వస్తుందో చూడండి అని ముందుగానే చెప్తున్నాడు ఆయన. ఎందుకట్లా అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఆయన? అంతగా కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు విశ్వాసులే కదా, వాళ్ళు సంఘంలోనే ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలోనే కడగబడ్డ వాళ్ళు కదా అని అంటే, అవును, వాళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళే, విశ్వాసులే. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కింద రాసి ఉంది, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పి పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఎందుకిట్లా చెప్తున్నాడు? వాళ్ళతో అంటున్నాడు, మీ ధనమంతా చెడిపోయింది, మీ వస్త్రాలు ఉన్నాయి కదా, అవి చిమ్మట్లు కొట్టినాయి. అంటే ధనం పాడైపోయిందంట, వస్త్రాలన్నీ కూడా పాడైపోయినాయంట, బంగారము వెండి కూడా తుప్పు పెట్టిపోయినాయంట. అంటే అంతగా సమకూర్చుకున్నారు. అంటే జనరల్గా డబ్బులు కొంత ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళ డబ్బుల్లో, వాళ్ళ బ్యాంకుల్లో కానీ, లేకపోతే ఏమంటారు బీరువాల్లో కానీ, అల్మారీలో కానీ డబ్బులు దాచుకుంటారు. రెండవది, వస్త్రాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్గా 10 చీరలు ఉన్న దగ్గర 100 ఉండొచ్చు, కొంతమందికి 50 ఉండొచ్చు. వాళ్ళు చీరలు మీద చీరలు, బట్టలు, ప్యాంట్ షర్ట్స్ చాలా ఎక్కువగా కొనుక్కుంటారు. ఈ బట్టలు కొనుక్కోవటంలో తప్పలేదు, కానీ వాళ్ళు చాలా ఎక్కువగా కొనుక్కొని సమకూర్చుకుంటారంట. అంతేకాదంట, వాళ్ళు వెండి బంగారం కూడా బాగా కొనుక్కొని పెట్టుకుంటారంట. అంటే ధనం పోగేసుకోవటం, వస్త్రాలు పోగేసుకోవటం వెండి బంగారాన్ని పోగేసుకోవటం తప్ప అని అంటే ఆయన ఏమంటున్నాడంటే ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ధనము అలాగా కూర్చుకున్నారు, అలా కుప్పేసుకున్నారు, లేకపోతే అలా పేర్చిపెట్టుకున్నాం మనం, అయితే అది పాడైపోయింది కదా. మరి వస్త్రాలు ఉన్నాయి మన దగ్గర, ఒక 100 లేకపోతే 50 జతలు ఉన్నాయి, లేకపోతే ఒక 30 జతలు ఉన్నాయి. 30 జతల్లో 30 జతలు రోజు వేసుకోము కదండి, ఒక 2 వారానికి 7 వాడతాం. కంటిన్యూస్గా 30 ఎవరు వాడరు 30 రోజులు, తర్వాత మళ్ళా 30 ఇంకొకటి అలా వాడం కదా. ఒక 7 ఒక 6 జతలైనా కంటిన్యూస్గా ఉపయోగిస్తారు, మిగతావన్నీ పాడైపోతున్నాయి కదా. అంతగా ఎందుకు సమకూర్చుకున్నారు మీరు? అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. బంగారాన్ని వెండిని బాగా కొనేశారంట. కొనేసిన తర్వాత అది ఎందుకు ఉపయోగం? అసలు ఇంతగానో కొనుక్కున్నారు కదా మీరు, ఎందుకు ఉపయోగం? తుప్పు పట్టిపోతుంది, వాటికి తుప్పు పట్టిపోతుంది.
అన్న మీ వాయిస్ చాలా కొంచెం ఇయర్ ఫోన్స్ ఉంటే తీసేయండి, కొంచెం దగ్గర.
లేదన్న ఇయర్ ఫోన్స్ లేవు, నేను దగ్గర చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఓకేనా? మనము ధనము ఎక్కువగా కూర్చుకొని వెండి బంగారాలు వస్త్రాలు అలా డబ్బులు ఉన్నాయని కూర్చేసుకుంటారంట చాలా మంది. మనలో మనం కూడా అందులో ఉంటాం. అయితే ఆయన ఏమంటున్నాడంటే అవన్నీ పాడైపోతున్నాయి, దేనికి ఉపయోగం రాకుండా పోతున్నాయి, అసలు ఎందుకు కొనుక్కున్నాము, అంత ధనము ఎందుకు పోగేసుకున్నాము, అన్ని వస్త్రాలు ఎందుకు కొనుక్కున్నాము, అంత వెండి బంగారం ఎందుకు, అది దేనికి ఉపయోగము అని అంటే వీళ్ళు ఒక పని చేశారంట. 5వ వచనంలో చూడండి, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. భూమి మీదంగా మనం సుఖంగా బాగా కంఫర్టబుల్ గా లగ్జరియస్ గా ఉండాలని, తర్వాత వదదినమునందు అంటే అసలు ఈ చివరి దినాల్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో, తీర్పు వచ్చే పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీ హృదయాలను మీరు పోషించుకుంటున్నారు, సుఖంగా ఉండాలని, బాగా లగ్జరియస్ గా ఉండాలని అని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంతగా కూర్చుకుంటున్నారు, ఇంతగా పాడైపోతున్నప్పుడు ఇలా కూర్చుకున్నారు ఎందుకు మీరు? అవి ఎవరికి ఉపయోగం లేదు, కేవలం మీకోసమే తీసుకున్నారు. మీరు మీకున్న వాటన్నిటినీ ఉపయోగించుకోలేరు కదా, జనరల్ గా కొంత ఉపయోగించుకుంటున్నారు, మిగతాదంతా పాడు చేస్తున్నారు కదా. డబ్బును పాడు చేస్తున్నారు, వెండి బంగారం పాడైపోతుంది, తుప్పు పెట్టిపోతుందంట, ఆ వస్త్రాలు కూడా పాడైపోతున్నాయంట. జనరల్ గా మీరు మనమే ఆలోచిద్దాం, మన దగ్గర ఎక్కువగా బట్టలు ఉన్నాయి, ఎక్కువగా డబ్బులు ఉన్నాయి, వెండి బంగారం ఉంది, అది ఏం చేసుకుంటాం? ఫ్యూచర్కి అవసరమవుతుంది అని అనుకుంటామంట, కానీ అవన్నీ పాడైపోతున్నాయి, తుప్పు పట్టినాయి. ఈ తుప్పు పట్టిన పాడైపోయిన దంట అదే మన మీద సాక్ష్యంగా పలుకుతుందంట. ఆ తుప్పు ఉంది చూసారా, ఆ తుప్పు మన మీద సాక్ష్యం చెప్తుందంట. ఏమన్నా అంటే అలంకార రూపంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ బంగారానికి వెండికి తుప్పు పట్టదు, కానీ ఒక ఉదాహరణగా మాట్లాడుతున్నాడు. బంగారం వెండికి గనక తుప్పు పట్టింది అనుకోండి, పాడైపోయింది అని దాని అర్థం. ఆ తుప్పు అనేది ఇగో ఇతను కొన్నాడు కదా, ఆయన లగ్జరీస్ కోసం నన్ను కొనుక్కున్నాడు, కానీ నేను పాడైపోయినా. ఇతనే భోగాసక్తుల కోసం కొనుక్కున్నాడు, కరెక్ట్ గా వీటిని ఉపయోగించలేదు. ఈయనే నీ రక్తంలో కడగబడిన వ్యక్తి, ఏ సహోదరునికి నీ ప్రేమతో అతన్ని ప్రేమించలేదు. అన్ని సమకూర్చుకున్నాడు ఈ తీర్పు దినాన, ఈ భయంకరమైన అంత్య దినాల్లో అని బంగారానికి వెండికి పట్టిన తుప్పు మన మీద సాక్ష్యంగా నిలుస్తుందంట, మన మీద సాక్ష్యం చెప్తుందంట, మన మీద నేరస్థాపన చేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, వేస్ట్గా అయిపోవటం అనేది, వేస్ట్ చేయటం అనేది, ఆ వేస్టే మన మీద రేపు దేవుని ముందు న్యాయాన్ని తీర్చేటప్పుడు ఆ వేస్టే మన మీద సాక్ష్యం చెప్తుందంట. అవును, వేస్ట్ చేశాడు, చాలా వేస్ట్ చేశాడు అని. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరమే. ఎందుకనంటే అంత్య దినాల యందు ధనాన్ని కూర్చుకున్నాము అంటే ఎందుకంట అని అంటే, అంత్య దినాల్లో ఉన్నప్పుడు ధనాన్ని కూర్చుకోవాల్సిన అవసరమా? అంటే ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు సేవింగ్స్ పెట్టుకోవటం, ఆర్డీలు ఎఫ్డీలు వేయటం, తర్వాత ఇంకేదో కొంచెం ప్లాన్స్ వేసుకోవటం తప్ప, ఇన్సూరెన్సులు తీసుకోవటం తప్ప, అవేమీ తప్పు కాదు. అంటే ఈ డబ్బులన్నీ కూర్చుకొని ఏం చేస్తున్నాము, వస్త్రాలన్నీ కూర్చుకొని ఏం చేస్తున్నాము, వెండి బంగారాల్ని, స్థలాల్ని, తర్వాత ఇండ్లని కూర్చుకొని ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే వాటిని చాలా సార్లు మన లగ్జరీస్ కోసం ఉపయోగిస్తామని అంట. రెండవది అలా పాడైపోతుందంట, కానీ వేరే వారికి సహాయం చేయము, దేవుని ప్రేమ చేత ప్రేమించము. ఆ పాడైపోతున్నవన్నీ మన మీద ఒకరోజు నేరస్థాపన చేసేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు నిజంగా మనం వణకాల్సిందే. ఎందుకనంటే అవి దేవుని ముందే మన మీద నేరస్థాపన సాక్ష్యం పలుకుతాయంట. సో అలాగా మన జీవితాల్లో మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే, ఒకవేళ బహుశా మనం ధనవంతులం కాకపోవచ్చు, బాగా డబ్బున వాళ్ళం కాకపోవచ్చు, బిజినెస్ చేస్తూ లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళం కాకపోవచ్చు, ఒకవేళ అయ్యి ఉండవచ్చు మనలో ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా. ఒకసారి ఆలోచిద్దాం, మనం చాలాసార్లు ఏం వేస్ట్ చేస్తాం, వస్త్రాలన, ఫుడ్న, తర్వాత ఏమంటారు డబ్బుల్న, బంగారం వెండిన, స్థలాలు ఇండ్లు విపరీతంగా కొనేసుకుంటాము, కానీ దేవుని సేవకు, దేవుని కోసం మా సంఘంలో ఉన్న లేకపోతే విశ్వాసులైన సహోదరుల్ని ప్రేమించడానికి, వాళ్ళని ఆదరించడానికి మనం సహకారిగా ఉంటున్నామా? ఎందుకనంటే ధనవంతులను ప్రత్యేకంగా ఆ టైటిల్ పెట్టి ఎందుకు పిలిచాడంటే, నిజంగా సంఘంలో పక్షపాతం ఉందంట. ఈ ధనవంతులు వస్తారనే మంచి సీట్లో కూర్చుని పెడుతున్నారంట, వాళ్ళకు సన్మానం చేస్తున్నారంట. ఈ పేదవాళ్ళు వచ్చేసరికి అక్కడ చివర కూర్చోంటున్నారంట, అక్కడే ఉండు అనంట. నిజంగా ఇదే పత్రికలో రాశాడు, నేను ఎక్కడి నుంచి బయట నుంచి మాట్లాడలేదు, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే నిజంగా మనం కూడా అట్లే చేస్తాము. మీరే ఆలోచించండి ఒకసారి, మీరే నిజంగా మీ హృదయం మీద, మన హృదయం మీద మనం చేయి తీసుకుని యథార్థంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎవరైనా సరే, మీ ఇంట్లో కానీ, మీ పక్కింట్లో కానీ, మన సహవాసంలో కానీ కొంచెం తక్కువ ఉద్యోగం ఉన్నవాడు, అంటే ఏదో పాపం ఏదో పని చేసుకునేవాడు అనుకోండి, ఏదో ఒక కూలి పని చేసుకునేవాడు, లేకపోతే ఏదో ఆఫీసులో ప్యూన్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఆయనతో ఎట్లా మాట్లాడతాం మనం? ఆయన విశ్వాసే మనం విశ్వాసం. మనం కొంచెం ఒక హోదాలో ఉన్నాము, లేకపోతే బిజినెస్ మ్యాన్, బాగా డబ్బు ఉంది, జ్ఞానం ఉంది అనుకోండి, మనం ఆ వ్యక్తితో ఎలా డీల్ చేస్తాం, ఎలా మాట్లాడతాం? జనరల్ గా చాలా క్యాజువల్ గా మాట్లాడతాం, అవునా? ఎట్లా అంటే, ఏం సార్, ఏం సార్, ఏంటి, ఏటకారంగా, లేకపోతే కొంచెం క్యాజువల్ గా, చాలా జాయల్ గా, చాలా కొన్నిసార్లు తీసేసినట్టుగా, ఏంటి అని కొంచెం రఫ్ గా కూడా మాట్లాడతాం. వాస్తవానికి జనరల్ గా కామన్ గా మాట్లాడతాం. మీరే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాము, అట్లా మాట్లాడతామా? అదే వ్యక్తి, ఆ ప్యూను, ఆ కూలివాడే నిజంగా సడన్ గా ఒక 10 రోజులలో 100 కోట్ల లేకపోతే 1000 కోట్ల ఆస్తికి అర్హుడయ్యాడు, లేకపోతే 1000 కోట్లు సడన్ గా వచ్చి పడ్డాయి ఎక్కడి నుంచో మనకు తెలియదు, మారిపోయింది, బిల్డింగ్లు కొనేశాడు, డబ్బులు వచ్చేసాయి, కారు, బంగ్లా, అసలు హోదా, చాలా హుందాతనం వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుకొచ్చి నించున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఇంతకు ముందు చులకనగా చాలా తేలిగ్గా మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడతాం మనం? అస్సలు మాట్లాడు, మన మాట మారిపోతుంది, మన మాట మారిపోతుంది. అది ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే, అది మన మాట మారిపోతుంది, మనం చూసే చూపు మారిపోతుంది, మనం ఇచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది. మరి ఇంతకు ముందు మనం అంత తేలిగ్గా ఎందుకు మాట్లాడాం? హలో ఏంటి అని చాలా తేలిగ్గా మాట్లాడతాం. ఆ పదాలు ఉపయోగించట్లేదు, ఎందుకంటే మీకు అర్థం చేసుకోవచ్చు, కానీ పదాలు ఉపయోగిస్తే కూడా కొంచెం అర్థం అవుతుందని నేను చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడైనా నేను పదాలు ఉపయోగించినప్పుడు ఎందుకు ఉపయోగిస్తానంటే మనకి ఇంకా కొంతమందికి అర్థం కావాలని. సో అయితే అలాగా మనం వెంటనే మారిపోతాం, ఎందుకు? డబ్బును చూసి. ఎందుకు? హోదాను, తర్వాత అధికారాన్ని, చాలా ఎక్కువగా డబ్బుంది, చాలా పెద్దోడైపోయాడు కాబట్టి ఇంత తేలిగ్గా ఆయన ముందు మాట్లాడలేం మనం, కొంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాం, సార్ అంటాం, లేకపోతే హలో బ్రదర్ బాగున్నారా, మన మాట మారిపోద్ది. అంటే దేన్ని బట్టి మారింది? డబ్బుని బట్టి. దేన్ని బట్టి మారింది? హోదాని బట్టి. దేన్ని బట్టి మారింది? మారింది అధికారాన్ని బట్టి. అది ఈ సంఘంలో జరుగుతుందంట. అంటే అట్లా ఎందుకు చేస్తున్నారు? అది పక్షపాతం, అది పక్షపాతం. పేదల పట్ల అంత పక్షపాతాన్ని చూపించొద్దు అని చెప్తూ ఇంకొక చోట ఏమన్నా ఇక్కడే అంటున్నాడు. వాస్తవానికి వీళ్ళు మరలా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు విశ్వాసులైన వ్యక్తులు అంట, వీళ్ళు వీళ్ళకు చాలా పొలాలు ఉన్నాయనుకుంటా, కొంత స్థలం కూడా ఉందనుకుంటా, వాళ్ళు పొలాల్లో పని చేయించుకుంటున్నారు. అంటే వీరు ఓనర్స్ ఎవరు? బిలీవర్స్. బిలీవర్స్ అయిన, విశ్వాసులైన, రక్షించబడిన వ్యక్తులైనటువంటి ఈ ధనవంతులు వాళ్ళకు విపరీతమైన పొలాలు చాలా చోట్ల, లేకపోతే కంపెనీలు ఏంటో అనుకోండి, వ్యాపారం, వాళ్ళు పని చేయించుకుంటున్నారంట. పని చేయించుకున్న తర్వాత సాయంకాలానికి అయ్యేసరికి, లేకపోతే మంత్ అయ్యేసరికి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి పే చేయట్లేదంట. వేజెస్ అంటే కూలి, అంటే జీతం, జీతం కరెక్ట్గా ఇవ్వట్లేదంట. ఆయన ఏమంటున్నాడంటే, మోసంగా మీరు బిగపట్టుకుంటున్నారు, అంటే వాడిని కంట్రోలే పెట్టుకోవాలని, లేకపోతే చాలా మోసంతో, చాలా దుష్టత్వంతో వాడు వినడు, అతను అసలు ఆ మాటలు వినడు, మనం ఏదో రకంగా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని అతని యొక్క కూలి జీతాన్నట బిగపట్టేసుకుంటున్నారట ఈ ధనవంతుడు. అప్పుడు ఏమవుతుందంట, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మోసముగా బిగబట్టిన కూలి మెరపెట్టుచున్నది అంటే రెండు ఉపయోగించాడు అక్కడ. ఒకవేళ మనం ఎవరితోనైనా పని చేయించుకొని వాళ్ళకి కరెక్ట్ గా పే చేయకపోతే న్యాయంగా సమయానికి కూడా సాయంకాలానికల్లా లేకపోతే నెల కల్లా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వేయకపోతే ఆ కూలి మొరపెడతదంట దేవునికి. ఆ రెండవది వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా, అయ్యో డబ్బులు లేక నేను అప్పులు కట్టలేదు, డబ్బులు లేక పో మా అంటే మా పిల్లలకి పోషణకి కష్టం అవుతుంది, ఇంటిని పోషించడానికి కష్టం అవుతుంది అనేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారంట వాళ్ళు పాపం, చాలా చింతలో ఉంటారంట. అయితే వాళ్ళ కేకలు వాళ్ళు ఎవరైనా సరే అన్యులైనా అవిశ్వాసులైనా వాళ్ళ వాళ్ళ కేకలు వాళ్ళ ఆర్తనాదాలు దేవుని యొక్క చెవిలోకి వెళ్ళిపోతాయంట. అంటే నేను అంత ఏమీ పనులు చేయించుకోలేదే, నేను అంత ధనవంతుని ఏం కాదు కదా అని మనం చాలా సార్లు అనుకుంటాం. మనం ఎక్కడున్నా సరే, మనం ఏ చోటున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా మనం కూడా ఎంత న్యాయంగా ప్రవర్తిస్తున్నామో, ఈ విషయాన్ని దేవుడు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడు, ఎంత న్యాయం అనేది దేవునికి ఎంత ఇష్టం, పేదవాళ్ళ కూలి అనేది చాలా ప్రశస్తంగా దేవుడు ఎట్లా చూస్తాడనే విషయాలు మనం గమనించాలి. ఎందుకనంటే పాపం మనం ఆ డబ్బులు ఇవ్వలేకపోతే తినలేడు. ధనవంతుల దగ్గర కొంచెం డబ్బున్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు కూర్చుకున్నారు కాబట్టి బోల్డ్ అంతా తిన్నా అనుకుంటది. కూలి లేకపోతే నెల జీతానికి బతికే వాళ్ళు ఆ జీతం రాకపోతే వాళ్ళకు భోంచేయడానికి ఉండదు. ఎంత దయగలిగిన దేవుడు అంటే మన దేవుడు చాలా కోపగించుకుంటాడు ఆ విషయాన్ని, చాలా ఉగ్రుడైపోతాడు. ఆయనకు డబ్బులు ఇవ్వవా, నువ్వు పని చేయించుకున్నావు అని దేవుడు మన మధ్యలో మధ్యవర్తిగా వచ్చి వాదిస్తాడు, కోపగించుకుంటాడు. అవి దేవుని చెవిలో ఆ మాటలు వెళ్ళిపోతాయంట, ఆ కూలే డైరెక్ట్ గా మొరపెడతదంట, ఈ వ్యక్తుల ఆర్తనాదాలు దేవునికి వెళ్ళిపోతాయంట. అది చాలా సీరియస్. అలా చేశారంట ధనవంతులు. వాళ్ళు ఎవరు మరి అని అంటే వాళ్ళు విశ్వాసులు, రక్షించబడ్డాము అని చెప్పుకునే వాళ్ళనంట. సో మనలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి, మనం కూడా చాలాసార్లు అలాంటి విషయాల గుండా వెళ్తాము. మనం ఒక్కసారిగానే ఏమనుకుంటామంటే నేను ధనవంతుని కాదు కదా, నేను అట్లా చేయించలేదు కదా అని అనుకుంటాం. మనకున్న పరిస్థితులను బట్టి మనమేం చేస్తున్నాము, ఎవరితో చేయించుకోవటమైనా అది ఏ పైనైనా సరే. సరే కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు, పని వాళ్ళు రెండు రోజులు చేస్తారు, మూడో రోజు ఎగ్గొట్టేస్తారు, తర్వాత కరెక్ట్ గా పని చేయరు. అయినా పర్వాలేదు, అంటే అయినా పర్వాలేదు అంటే మనం మోసపోవాల్సిందేనా అని అర్థం కాదండి, దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే పాపం వాళ్ళు పేదవాళ్ళు, పేదవాళ్ళను దేవుడు పట్టించుకుంటాడు. ధర్మశాస్త్రంలో ఆ మాటల్ని రిపీటెడ్ గా రాయించాడు పేదవాళ్ళ గురించి. దేశంలో పేదవాళ్ళు ఉండక మానరు, వాళ్ళను మీరు కనికరించాలి, వాళ్ళను మీరు పట్టించుకోవాలి, వాళ్ళకు ఇవ్వాలి. అంటే వాళ్ళ మోసం గురించి దేవునికి తెలియదా? వాళ్ళు కొంతమంది కపటంగా ఉంటారు, దేవుడు తెలియదా? వాళ్ళ కపటము వాళ్ళ మోసము వాళ్లకు న్యాయం తీరుస్తుంది, మనం కాదు న్యాయం తీర్చేది. మనము సత్క్రియలు చేయడానికి మాత్రమే ఉన్నాము, న్యాయం తీర్చడానికి కాదు, న్యాయం తీర్చడానికి కాదు. మన సత్క్రియ మనం చేసేసేయాలి సమయానికి, అంతేకాని దాన్ని అక్కడ కూర్చొని న్యాయం తీర్చే హక్కు అధికారం మనకి ఇవ్వలేదు దేవుడు. అందుకనే సత్క్రియను ఆనందంతో సంతోషంతో చేయాలి, కానీ ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అది ఇది అని నేను ఎట్లా ఇవ్వాలి అని అనకూడదు. ఎందుకంటే పేదవాళ్ళు, దేవుడు ఆ విషయాల్ని న్యాయంలోకి తీసుకొని వస్తాడట, తీర్పులోనికి. కాబట్టి మరి మనం దేనికోసం సమకూర్చుకుంటున్నాం డబ్బుల్ని, ధనాన్ని? ఒక ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే యాకోబు ఈ పత్రికలో చాలా ఎంఫసైజ్ చేసి రాశాడు. ఒకటి, ఈ సమకూర్చుకున్నదంతా లగ్జరీస్ కంట, సుఖముగా జీవించాలి, భోగాసక్తులై ఉండాలని. మనం కూడా ఇన్ని వస్తువులు కొనుక్కుంటాం కదా, కొన్ని 30 వస్త్రాలు ఉన్నాయనుకోండి, మన దగ్గర 30 బట్టలు ఉన్నాయి. 30 బట్టల్లో 10 బట్టలు వాడుకున్నాక మిగతా 20 పాడైపోతున్నాయి కదా. పాడైపోయేటి మన మీద సాక్ష్యం ఏం చెప్తాయంటే తెలుసండి, 20 పాడు చేసుకున్నాడు. ఈ 20 చాలా మందికి లేక, బట్ట లేక సంవత్సరాలు సంవత్సరాలు అట్లే ఉన్నారు. వాళ్ళను నీ ప్రేమతో గుర్తు చేసుకొని నన్ను ఇవ్వచ్చు కదా, నన్ను ఇవ్వలేదు, మేము అట్లే పాడైపోయాం అని మన మీద సాక్ష్యం పలుకుతాయంట. కాబట్టి మనం చాలాసార్లు ఏది చేసినా కూడా డబ్బుల్ని, బంగారం, వెండి, వస్త్రాలు, ఏదైనా గ్యాడ్జెట్స్ ఏమైనా సరే మన సుఖం కోసమే కదా, మన కంఫర్టబుల్, మన లగ్జరీస్ కోసమే కదా. ఒకటి మనం వేస్ట్ ఏం చేస్తున్నాము, ఎంత ఎక్కువగా కొనుక్కొని ఏమి వృధా చేస్తున్నాము. రెండోది కేవలం మన లగ్జరీస్ కోసమే తీసుకోవటం, ఇదొకటి. మూడోది మిగతా వారిని పట్టించుకోకపోవటం. సంఘంలో అందరూ మన సహోదరులు సహోదరులే. ఎందుకనంటే మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందొచ్చు, పొందకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడానికి, తృణీకరించడానికి వారికి హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉందంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి, స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంతో కడగబడి సంబంధంలోకి వచ్చిన మనం, అంటే ఒక సంఘంగా ఉన్న మనం, దేవుని రక్తం చేత కొనబడిన మనం, ఈ సంబంధం మరెక్కువైంది. ఎందుకనంటే భూమి మీద మనం ఉంటాము, పరలోకంలో కూడా ఎప్పుడూ మన మొహాలు చూసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ బలపరుచుకునే వాళ్ళమే. మీరే చెప్పండి, మన సొంత రక్త సంబంధులకి ఇంట్లో ఇంట్లో కానీ మన బంధువులకు కానీ చాలా విపరీతంగా ఎక్కువ చేసేస్తాం. మనవాడు, నా కూతురు, నా బిడ్డ, నా కొడుకు అని ఎంత రక్త సంబంధం చేస్తాం. అది తప్పేం కాదు, నేను మళ్ళీ దాన్ని తప్పుపట్టట్లేదు. అంటే ఇది వేస్ట్, మళ్ళీ అది గ్రేటు అంటే ఆ దృష్టికోణాన్ని ఆలోచించండి. అలా చేస్తాము కానీ సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని, మన సహోదరులను హెచ్చరించాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయే ముందు చాలాసార్లు రిపీటెడ్ గా మాట్లాడిన మాటల్లో ఈ మాటలు ఉన్నాయి. మీరొకరినొకరు ప్రేమించుకోవాలి, అవసరమైతే ప్రాణం పోయే అంతగా ప్రేమించుకోవాలి, ప్రాణమే ఇచ్చేసేయాలి అంతగా ప్రేమించాలి. మీరు ఎవరు విశ్వాసుల కోసం విశ్వాసులంట, ప్రేమించేసుకోవాలి అంతగా, సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు పట్టించుకోవాలి. మన అందుకనే సొంత రక్తంతో పుట్టిన వాళ్ళని, ఆ సంబంధంలో ఉన్న వాళ్ళని మనం ఇలా చూస్తాం. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారి రక్తంతో సంబంధులమైన మనం మధ్యలో ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఉంటాము, అక్కడ కూడా ఉంటాము, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఒకవేళ వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు అయితే మంచిదే, ఒకవేళ మారు మనసు పొందకపోతే వాళ్ళు రారు కదా. కాబట్టి మన ప్రేమలు, మన బంధాలు అన్ని ఇక్కడే ఆవిరైపోతాయి. తర్వాత అసలు ఎప్పుడు నిలిచేది ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పుట్టిన మనము, యేసుక్రీస్తు వారి రక్తంతో పెరిగిన మనము, ఇక్కడ అక్కడ ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉంటాము, సహవాసాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అందుకే నేను చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంఫసైజ్ చేస్తాను, అది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. ఆప్షన్ అని అంటే చేయొచ్చు చేయకపోవచ్చు పర్లేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం అటు ముందు వెనకాల చాలా చోట్ల మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, దాన్ని బట్టి తెలుస్తారు మీరు నా శిష్యులని, అర్థమవుతుంది లోకానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది నా ప్రేమ ఏంటో ఈ లోకానికి. ఇప్పుడు మన సంఘంలో ప్రేమ లేకపోతే, అంటే కేవలం నేను సేవకుని గురించి మాట్లాడలేదు, మీరు జాగ్రత్తగా గమనించారో లేదు, సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సేవకుడు కూడా ఒక విశ్వాసే, సేవకుడు తర్వాత, అది ఫస్ట్ అయితే ఆయన మారు మనసు పొందిన వ్యక్తి, సేవకుడే కానీ ఫస్ట్ మారు మనసు పొందిన వ్యక్తి. అయితే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండాలి. దేవుడు ఒక దినాన న్యాయం తీరుస్తాడు, కాబట్టి న్యాయము ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు అట్లా హృదయాలను పోషించుకుని సుఖంగా ఉంటున్నారు. ఎవరైనా ఇక్కడ ల్యాండ్ కొనాలి, అక్కడ ఇల్లు కొనాలి, ఇంకా కొనాలి ఇంకా కొనాలి ఇంకా కొనాలి అనే మనస్తత్వం మంచిది కాదు. ఎందుకనంటే కొని ఏం చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని కోసం ఉపయోగిస్తున్నామా, దేవుని సేవ కోసం కానీ, ప్రజల్ని ప్రేమించడానికి కానీ, అనాథల్ని విధవరాండ్రని పట్టించుకోవటం కానీ, ఓన్లీ మన సుఖమే మనం చూసుకోవటం ఉంటే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మనం సుఖం అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖాలే పాడైపోయి మన మీద సాక్ష్యం పలుకుతాయని దేవుడు చెప్తున్నాడు. లాస్ట్ గా ఏమంటున్నాడంటే, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. అంటే నీతిమంతుడు ఎవరు? మరలా మారుమనసు పొందిన వాళ్ళే, రక్షించబడిన వ్యక్తులు అంట. పాపం పేదవాళ్ళతో పని చేయించుకున్నారు, వాళ్ళని ఏమంటారు, ధమ్కీ ఇస్తారు, బెదిరిస్తారు, కొంచెం ఏమంటారు, ఏమంటారు దాన్ని, బెదిరించటం, తర్వాత శిక్షించటం, కొట్టడం, లేకపోతే కొట్టడం అంతే, అంత కొట్టకపోవచ్చు కానీ చాలా రఫ్ గా డీల్ చేస్తారు, చాలా రఫ్ గా డీల్ చేస్తారు. ఎవరిని? ఈ ధనవంతులైన విశ్వాసులు పేదవాళ్ళైన విశ్వాసుల్ని, లేకపోతే ధనవంతులైన విశ్వాసులు అవిశ్వాసులైన పేదవాళ్ళని. అలా అవిశ్వాసులైన పేదవాళ్ళు, అవిశ్వాసుల గురించి మాట్లాడలేదు వాస్తవానికి ఇక్కడ, కేవలం విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని నీతిమంతులని పిలిచాడు అక్కడ. నీతిమంతులు ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. వాళ్ళను కూడా కఠినంగా వ్యవహరిస్తారంట, రఫ్ గా ఏదో శిక్షించడం, ఏదో పనిష్మెంట్ ఇవ్వడం, ఏదో వాళ్ళని బెదిరించి ఏదో మాట్లాడటం అలా చేస్తానంట. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు మాట్లాడలేరు, మౌనంగా ఉండిపోతారు. అతడు మిమ్మల్ని ఎదిరింపడు, ఇది దేవుని లక్షణం అంట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణం. నీతిమంతులంట మౌనంగా ఉంటారంట, అవమానాన్ని భరిస్తారంట, ఇంకేం వచ్చినా కూడా వాళ్ళు సైలెంట్ గా ఉంటారంట. వాళ్ళు ఒకవేళ కొట్టినా తన్నినా ఏమైనా మాటలన్నా బెదిరించినా ఒక గొర్రెలాగా ఉంటారంట, మౌనంగా ఉంటారంట. ఎందుకనంటే ఎంత చక్కగా చెప్పాడు, ఈ మంచి మాదిరి ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభు వారే, మిగతా వాళ్ళు కాదు, ఎవరు కాదు. నీతిమంతులు ఇట్లా ఎందుకు ఉంటారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. కాబట్టి మనం కూడా మౌనంగానే ఉంటామంట. ఎందుకనంటే పేదవాడు, మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే ఈయన దగ్గర ఆ పేదవాడైన విశ్వాసి ఏమంటారు రక్షించబడిన ఆ వ్యక్తి ఆ విశ్వాసి ఆ నీతివంతుడు ఈ ధనికుడైన వ్యక్తి ఎంత పక్షపాతం చూపిస్తూ ధమ్కి ఇస్తూ తర్వాత ఇంత భయంకరంగా వ్యవహరిస్తున్నప్పుడు అంటే ఆయన హోదా ఆయన అధికారం ఆయనకున్న డబ్బు చూసి పాపం మనం వెళ్ళలేంలే ఆయన్ని ఎదిరిస్తే చాలా మంచిది కాదు మన దగ్గర ఏముంది మన దగ్గర డబ్బులు లేవు పలుకుబడి లేదు అని కాదు ఊరుకునేది వాళ్ళు. నిజంగా నీతిమంతులు దేని కోరుకుంటారు సైలెంట్ గా మౌనంగా ఉండి భరిస్తారంటే వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళలో దేవుని నీతి ఉంది కాబట్టి దేవుని నీతి అని అంటే దేవుని స్టాండర్డ్ దేవుని వాక్య ప్రమాణాల ప్రకారంగా జీవించటం కాబట్టి ఆ దేవుని స్టాండర్డ్ వాళ్ళకి ఏం చెప్తుందంటే మౌనంగా ఉండు భరించాల్సిందే ఆ నీతిమంతుడు ఎదిరించటంట. అంటే మనమేమనుకుంటామంటే లోకరీతిగా లౌక్యంగా ఆలోచించి ఇంత డబ్బు లేదు కదా అనవసరంగా ఆయన ఎందుకు ఎదిరించటం మనం ఏదో ఒకవేళ ఏదైనా గొడవ అయినా కూడా లోపలేస్తారు మళ్ళీ ఇంకేదైనా మన మీద చేయించవచ్చు అని ఊరుకో ఆ ఉద్దేశంతో ఊరుకోరంట. దేవుడు ఈ పదాన్ని ఎందుకు రాయించాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదిరింపుడు అట్లాగే చచ్చిపోతారంట. ఒకవేళ చంపేసినా కూడా ఇంకేమైనా అన్నా కూడా తిట్టినా కూడా కొట్టినా కూడా బెదిరించినా కూడా రఫ్ గా డీల్ చేసినా కూడా నీతిమంతుడు ఎదురు చెప్పడు ఎదురు మాట్లాడంట. ఒకవేళ అవమానం పరిస్తే అవమానం పొందుకుంటాడంట కొడితే పడతాడంట అవసరమైతే చంపామనుకోండి చచ్చిపోతాడట గాని ఎదురు ఎదిరించడంట. అది నీతిమంతునికున్న లక్షణం. కాబట్టి ఈ ధనవంతుల గురించి హెచ్చరిస్తూ ఆ విషయాలు రాశాడు. కానీ మనం ధనవంతులం కాకపోవచ్చు కానీ ఆ ధనవంతుల్లాగానే ప్రవర్తిస్తున్నామా మనం? చాలా విషయాల్లో పని విషయంలో మనకున్న రీసోర్సెస్ ని సమకూర్చుకొని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? వేస్ట్ చేసేటట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని తీర్పు తీరుస్తాడు. ఆ పాడైపోయినే మన మీద తీర్పుగా నిలబడతాయి నేరం మోపుతాయి అనే విషయం మనం ఈ ఉదయకాలంలో హెచ్చరించబడ్డాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుని దేవునికి సమర్పించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక.